నిత్య జీవితంలో చాలా సందర్భాలలో మనకు ఏమి చేయాలో తోచని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలనాడు కృష్ణుడు అర్జునుడికి బోధించిన గీత మన ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్నిచ్చే జ్ఞానబాండం. వయస్సుతో నిమిత్తం లేకుండా నేటి మహిళలు నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు సందేహాలతో సతమతమవుతున్నారు. భగవద్గీత సందేహ నివారిణి కార్యక్రమంలో అటువంటి కొన్ని సమస్యలకు భగవద్గీతలో లభించే సమాధానాలను శ్రీ నరసింహరావు గారు వివరిస్తారు. విందాం.
సాయిరాం, నా పేరు హర్షవర్ధిని, నేను వర్కింగ్ యూత్ అండి. నాకు కలిగిన సందేహం, ఇప్పుడు నేను ఒక జాబ్ హోల్డర్ని, సో నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్యోగ జీవితానికి మధ్య ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి?
అమ్మా సాయిరాం, వ్యక్తిగత జీవితము ఆధ్యాత్మిక జీవితం అనే విషయంలో కొంత గ్యాప్ పెట్టుకునే మనం ప్రయత్నం చేయాలి. ప్రతి వ్యక్తి మనం జీవించేది మన ఆధ్యాత్మిక కొరకే. అల్టిమేట్ మన లక్ష్యము మోక్షప్రాప్తియే. దాంట్లో ధర్మ అర్థ కామ మోక్ష. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి అర్థం సంపాదిస్తూ ధర్మబద్ధమైన కామాలు మనం అనుభవిస్తూ మన లక్ష్యమైన మోక్షాన్ని మనం చేసుకోవాలా. కాబట్టి కేవలము ధనముకే విత్తానికే విలువ ఇస్తూ ఆధ్యాత్మిక దాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలా. ఈ విషయంలో ప్రతి విషయంలో అలాగనే ఉంటుంది అన్నమాట. ఇంకా మీ ఉద్యోగ విషయంలో మీకు కలిగేటువంటి కొన్ని డౌట్స్ ఎలాగంటే, ఇంకా ఎక్కువ నేను విద్యాభ్యాసం చేసి ప్రమోషన్ చూసి ఇంకా ఆ లైన్లో నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తే నేను ఎక్కువ సుఖపడతా అనేటువంటి ఒక అభిప్రాయం ఉండవచ్చు. మంచిదే, కానీ మీ శక్తి ఎంతవరకు ఉన్నది మనం చూసుకోవాలి. దాన్ని మన శక్తిని మించిన పని ఎప్పుడూ చేయవద్దు. ఎనీథింగ్ ఎక్సెస్ ఇస్ బ్యాడ్. ఆ విధంగా మనం పోతూ నీ యొక్క శక్తిని సద్వినియోగం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ పోండి. ఎప్పుడు కూడా మనకు భగవద్గీత సమత్వము సమభావన అనే విషయాన్ని ఎప్పుడూ బోధిస్తూ వచ్చింది, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఆ విధంగా మనము సంతోషంగా మన ఎంప్లాయర్ను కూడా సంతోషపెట్టొచ్చు, మనం కూడా సుఖపడొచ్చు. ఆ విధంగా చేసుకుంటూ పోతే బాగుంటుంది. సాయిరాం
సార్, నా పేరు అరుణ ఇంగువ, నేను చెన్నై నుంచి వచ్చాను. నేను ఫైనాన్స్ ఫీల్డ్లో 15 ఏళ్ల బట్టి పనిచేస్తున్నాను. నాకున్న సందేహం హర్ష అడిగిన దానికి కంటిన్యూషన్. స్వామి చెప్తూ ఉంటారు, మీరు తీసుకునే ప్రతి రూపాయికి 3 రూపాయలు సరిపడి పనిచేయండి అని. అది ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో 9 గంటలు చేయాల్సి వచ్చినా కూడా 12 గంటలు చేస్తూ నా జీవితంలో 15 ఏళ్లలో ఒక పుష్కరం అట్లా అయిపోయింది. అలా చేయడం మొదలెట్టాక వాళ్లకు కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంటుంది, వీళ్ళు 12 గంటలు చేసేస్తారు ప్రతిసారి అని. అది ఒక జీవితంలో ఒక స్థాయిలోకి వెళ్లిపోయాక అప్పుడు దాన్ని ఎట్లా ఆపాలి, ఎక్కడ లైన్ గీయాలి, మనం స్వామిని ఫాలో అవ్వాలి ఆయన చెప్పింది అనే ఉద్దేశంతో చేస్తూ, కాకపోతే మన కుటుంబానికి సమయం ఇవ్వలేకుండా జరగకుండా ఎట్లా ఉండాలి అనేది ఒక అందరికీ వచ్చే క్వశ్చన్.
సాయిరాం, చక్కగా ఇంతవరకు హర్ష గారు అడిగిన ప్రశ్నకు దీనికి కొద్దిగా లింక్ ఉన్నది. మీరు సిన్సియర్ హానెస్ట్ గా మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి. మీరు 1 రూపాయి మీరు జీతం తీసుకుంటే 3 రూపాయలు మీరు పనిచేయండి అని స్వామి సలహా మనకు. అంటే అర్థమేమి, మనం ఎవరికి రుణపడకుండా మన కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా చేయాలా, అది స్వామి యొక్క సందేశం. అయితే మనము ఆ మంచి నీతిని మనం ఫాలో చేస్తున్నప్పుడు మన ఎంప్లాయర్ గాని ఇంకా ఇతరులు గాని మన ధర్మాన్ని నిష్ఠను గనక వారు సరిగా అర్థం చేసుకోకుండా మనం ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి సిచ్యువేషన్లో మనం కొద్దిగా జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ధర్మము వన్ సైడ్ కాదు, యూ షుడ్ బి ఈక్వల్ టు అండ్ ఫ్రో. అంతేగాని వన్ సైడెడ్ మీద ఏది కూడా కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదనమాట. మన మంచితనాన్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారంటే మనం దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలా. స్వామి చెప్పినట్టుగా మీరు 9 గంటలకు బదులు 12 గంటలు పనిచేసినారు, సంతోషమే. ఇంకా ఎక్సెస్ అయినప్పుడు మీరు దానికి ఒక ఉపాయం ద్వారా మీరు దాన్ని పులి స్టాప్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏమవుతుంది, మీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. రెండవది, మీకు డబ్బు వస్తుండొచ్చు కాక, కుటుంబంతో పిల్లలతో మీరు ఏమి సంతోషాన్ని కానీ ఇంకేదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ పాల్గొనడానికి మీకు విలువలు ఉండదు. కాబట్టి అటువంటిప్పుడు నీతో వచ్చేది ఆధ్యాత్మిక విలువలే గాని ఈ ధన సంపద కాదు అనే విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి. ముందు మనసులో శాశ్వతమైనది ఆ ఆధ్యాత్మిక విలువ. మన ఎంబడి వచ్చేది చేసిన పాపము చేసిన పుణ్యము వచ్చును తన వెంట. మన ఎంబడి వచ్చి దాని గురించి మనం వాల్యూ ఇవ్వకుండా ఈ ప్రాపంచిక టెంపరీ విషయాలకు మనం విలువ ఇస్తున్నామంటే అశాశ్వతానికి విలువ ఇస్తున్నామంటే అవుతుంది. కాబట్టి దయచేసి మీరు మీ పరిస్థితులను గమనించి ఎక్కడ పులిస్టాప్ పెట్టుకోవాలో పెట్టుకోండి. మీకు శారీరకంగా మానసికంగా మీ శక్తి ఉన్నంత వరకు మీరు పోండి. ఇంకా శక్తికి బియాండ్ అవుతున్నది అనే విషయం మీకు తెలిసిపోతుంది. ఎప్పటికప్పుడు మీరు చూసుకొని అక్కడ పులిస్టాప్ పెట్టుకొని ఇతరులను నొప్పింపక తానొవ్వక అనేటువంటి విషయాన్ని చూసుకుంటూ ఆ విషయాన్ని మీరికి మీరే నిర్ణయం చేసుకోవడం బాగుంటుంది. ఎందుకంటే మీ పరిస్థితులు ఎలాగుంటాయో నాకు తెలియదు, కానీ మీరు జనరల్ ఒకేషన్ నేను చెప్పగలుగుతా, నాకు శక్తి ఉన్నంత వరకు నేను ఏ పనైనా చేయగలుగుతా, నా శక్తికి మించిపోయిందంటే నేను చేయలేను. కాబట్టి ఆ శక్తి ఉన్నదా లేదా అనేటువంటి నిర్ణయము మీరు ఆలోచన చేసి తీసుకోవాలని చెప్పి నా అభిప్రాయం. సాయిరాం.
సాయిరాం, నా పేరు రాజేశ్వరి అండి, సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక గృహిణిని. గృహస్థురాలుగా నేను ఎన్నో పనులు రోజు చేస్తూ ఉంటాను. వంట చేసినప్పుడు, ఇంటిని శుభ్రం చేసినప్పుడు, చాలా పనుల్లో ఎన్నో క్రిములు కీటకాలు చనిపోతూ ఉంటాయి. ఇలా చేయడం పాపం అంటారా? దీనికైనా ప్రత్యామ్నాయం
ఉందంటారా? ఇప్పుడు మన గృహస్థులకు ఇంటి వ్యవహారాలు చేసుకునేటప్పుడు మనకు తెలిసి తెలియక కొంత హింస జరిగిపోతుంటుంది. దీనికి పంచశూన దోషములని శాస్త్రం చెప్పింది. దానికి పొయ్యి, చీపురుగట్ట, కత్తిపీట, జలకుంభము, ఇవి కొన్ని ఇటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి చేసేటప్పుడు మనకు తెలియకుండానే హింస జరిగిపోతుంది. ఆ హింస జరుగుతున్నప్పుడు మనం దాని నుండి బయటపడేదానికి కూడా ఒక ఆల్టర్నేట్, మనకు ఓ ప్రాయశ్చిత్త కర్మలు చెప్పబడ్డాయి. ఏంటి అవి అంటే పంచమహాయజ్ఞములని గృహస్థుడు ప్రతినిత్యం ఆచరించాల్సింది. మనకు గీత 13వ అధ్యాయం చాలా చక్కగా చెప్పింది విషయాన్ని గురించి కూడా. ఏంటిది అవి అంటే, ఫస్ట్ దేవయజ్ఞము అంటే దేవతలను పూజించుట, ఋషి యజ్ఞము అంటే ఋషులు చెప్పిన జ్ఞానాన్ని మనము అధ్యయనం చేయడము లేక శ్రవణం చేయడము సత్సంగం చేయడం అనేటువంటిది రెండవది. మూడవది మనుష్య యజ్ఞం అంటే మనుషులకు మనం సహాయం చేయడం, రోగగ్రస్తులకు, ఎవరైనా బాధపడుతున్న వారికి, ఎవరైనా బీదలకు, ఏదో రకంగా వాళ్ళను సంతోష పెట్టేటువంటి ప్రయత్నం. మానవ సేవయ మాధవ సేవ అనేటువంటి భావనతో పోతే అది మనుష్య యజ్ఞం అవుతుంది. తర్వాత పితృయజ్ఞము అంటే పితృదేవతల తిథులను మనం తప్పనిసరిగా ఆచరించాలి. వారి అనుగ్రహం చేతనే మనకి శరీరం వచ్చింది. ఈరోజు మనం ఇలా ఉన్నా అంటే వారి ఆశీస్సులే. కాబట్టి ఆ తిథులను గుర్తుపెట్టుకుని వాళ్ళు శ్రద్దాపూర్వకంగా ఆ పితృదేవతలను ఆరాధించే కార్యక్రమాన్ని తీసుకోవాలి. లాస్ట్ లా భూత యజ్ఞము, ప్రాణులకు మనము ఏదో విధంగా, ఇప్పుడు గోశాలకు వెళ్ళి కొంతమంది గోవులకు కొంత గడ్డి కానీ అటువంటిది పెడుతున్నారు. అట్లా ప్రతి జీవికి మనం ఏది ఏమి చేయగలుగుతామో మన శాయశక్తులు చేస్తూ ఉంటూ ఆ పని చేసిన తర్వాత కూడా రామార్పణం, కృష్ణార్పణం, సాయి అర్పణం అనేటువంటి భావనతో మీరు పోండి. నేనే చేస్తున్నది మనకు వద్దు, ఆహా ఆ కర్తృత్వ బుద్ధి వద్దు మనకు. స్వామి నాకు ఈ విధంగా అవకాశం ఇచ్చినాడు, నేను చేస్తున్నా అని ఎప్పుడు కూడా నిష్కామంగా చేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేసినప్పుడు మీకు ఏ బాధ ఉండదు, ఎందుకంటే గృహస్థులకు కొంత ఎగ్జంప్షన్ ఉన్నది. కానీ మనము వాటి చోటుకెళ్ళి వాటిని హింసించకూడదు. మన ఇంట్లో వచ్చినప్పుడు మీ ఎటువంటిది ఏమన్నా ఉన్నాయనుకోండి, ఇంకప్పుడు మనం వాటితోటి మనము తప్పించుకోవాలి. ఆ తప్పించుకోకపోతే ఏమైపోద్ది, మన ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకు వాటిని హింసించాలి అంటే, మానవ జన్మ 84 లక్షల జీవరాశులలో అతి శ్రేష్టమైనది. కాబట్టి ఒక మానవునికే మోక్షం పొందే అధికారము అవకాశం పరమాత్ముడు ఇచ్చినాడు. అటువంటి ఉత్తమమైన మానవ జన్మ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మిగతా క్రిమి కీటకాలకు వాటికి అంత విలువ లేదు. అట్లా అని చెప్పేసి వాటిని హింసించమని ఉద్దేశం కాదు. కానీ వీలైనంత మట్టుకు ఈ ఉత్తమమైన ప్రాణిని మనం కాపాడుకోవాలి. ఎందుకు? మనం ఆ మోక్షమైనటువంటి పురుషార్థాన్ని సాధించాలి కాబట్టి. ముందకి ఇందాక సెలవుచ్చినాను ధర్మార్థ కామ మోక్షములని, ఆ పరమ పురుషార్థమైన మోక్షానికి ఒక మానవుని కాపాడాల్సింది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలను మనము చేసుకోవచ్చు. శాస్త్రం మనకు పర్మిషన్ ఇచ్చింది, దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. సాయిరాం.
సాయిరాం సార్, నా పేరు సాహితి, నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సాధారణంగా మనం ఒకసారి సన్మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకుని అందరి గురించి మంచిగా ఆలోచించాలని నిర్ణయించుకున్నా చుట్టుపక్కల వారి మాటలకో లేదా అక్కడున్న పరిస్థితులకు మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెడుగా ఆలోచించే సిచ్యువేషన్స్ వస్తుంటాయి. సో వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
మీరు బేసికల్ గా మంచిగా ఉన్నా మీ యొక్క ఆ పరిస్థితులు ఆ సహవాస దోషం వలన అటువంటి యొక్క చెడు ఆలోచనలు చెడు మార్గంలో వెళ్లేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి వీలైనంత మట్టుకు ఆ దుస్సాంగత్యాన్ని ఆ పరిస్థితులను మనము దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అవాయిడ్. ఇప్పుడు ఏదైనా గాని అటువంటి వారిని మనం మంచిగా చేయాలనుకుంటే మీకు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే మాత్రం ఆ పని చేయగలుగుతారు, లేకపోతే అది కష్టమైపోతుంది. ఎందుకంటే ఆ సంఘదోషం అనేది చాలా బలవత్తరమైనది. ఈ రోజులలో ముఖ్యంగా పాశ్చాత్య కల్చర్కు అలవాటు పడినటువంటి పరిస్థితులలో మనము వాళ్ళ యొక్క ప్రలోభాలకు వాళ్ళ ఫోర్సుకు మనం లోబడిపోయి మన మంచితనాన్ని కూడా మనం కోల్పోతాం. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా పోవద్దు. ఎందుకంటే వీలైనంత మటుకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. దుష్టసాంగత్యం వద్దు మనకు. మీకు లేదండి ఇంకా నేను వాళ్ళని వదులుకోలేను అనే పరిస్థితులలో మాత్రము కొద్దిగా తెలివిగా ప్రవర్తించాల. ఎప్పుడు అవసరం అనుకుంటే, అత్యవసరం అనుకుంటే అక్కడ ఏదో ఉండు, అక్కడ ఉండి మీ ఏదో ఫార్మాలిటీస్ లాగా ఉన్నట్టు ఉండి మీ ప్రయత్నంలో మీరు ఉండాలి. మీ జాగరూకతతో మీరు ఉంటూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యం ఎప్పుడు కూడా వర్జించాల్సిందే. ఎప్పుడు దుష్టులతో సాంగత్యం, దుష్టు అంటాడంటే వాడు మంచి ఆలోచన లేనివాడు అని అర్థం. ఇంకా అది ఎన్నో రకాలుగా మనం చెప్పవచ్చు, ఇప్పుడు ఈ సందర్భం మనకు అక్కర్లేదు. కానీ మంచి విషయాలని ఎప్పుడు మనం చూసుకోవాలి అంటే మంచి వారి స్నేహం చేయండి. అంటే మంచి వారి స్నేహం ఏంటంటే చెడు వారి స్నేహం వదిలేయండి అనే అర్థం కదా. ఆ విధంగా చేయండి. సాయిరాము.
అంకుల్, ఇప్పుడు నార్మల్ గా నేను మార్నింగ్ 8:00 కి బయలుదేరి ఆఫీస్కి వెళ్తాను, సాయంత్రం మళ్ళీ 8:00 కి వచ్చేస్తాను. ఈ మధ్యలో నార్మల్ గా అమ్మకి సహాయం చేయాలన్నా, ఇప్పుడైతే అన్ని తనే చేస్తున్నాను. నాకు మార్నింగ్ బాక్స్ దగ్గర నుంచి అన్నిట్లోనే తను నాకు హెల్ప్ చేస్తుంది. నేను ఎప్పుడైనా అమ్మకి చేయాలి అంటున్నా కూడా నేను అప్పటికే టైర్డ్ అయిపోయి వచ్చేస్తాను కాబట్టి నా శరీరం మంచు సహకరించకపోవచ్చు. నాకు ఉంటుంది చేయాలని, కానీ అది సహకరించకపోవడం వల్ల నేను చేయట్లేదు. ఇప్పుడు మరి దానికి నేను ఎలా?
సాయిరాం, మీకు అమ్మకు సహాయం చేయాలనే సంకల్పము ఉన్నది, కానీ మీ పరిస్థితుల ప్రభావం చేత మీరు చేయలేకపోతున్నారు. అటువంటప్పుడు మీరు ఏం చేయాలి? కనీసం ఒక సానుభూతిని మీరు పెట్టుకున్నప్పుడు మీకు వీలైనప్పుడల్లన్నా కనీసం చేయాలి. ఇప్పుడు మీరు డ్యూటీ ఉన్నదంటే సాటర్డే సండే జనరల్ గా రెస్ట్ ఉంటుంది. ఆ రోజులలో కనీసం అమ్మకు మీరు రెస్ట్ ఇచ్చేసామా, ఈ రోజు నేను చేస్తా పని. ఆ విధంగా మీ యొక్క తల్లి యొక్క మీకు హెల్ప్ మీరు చేస్తూ ఉండొచ్చు. మీ భావనను కూడా మీరు తృప్తి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అమ్మ కూడా సంతోషిస్తుంది, మీరు కూడా సంతోషపడతారు. ఎందుకంటే మీ యొక్క డ్యూటీ యొక్క పరిస్థితిని బట్టి మీరు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సరే, చేయగలిగిన సమయాలలో కూడా చేస్తే అది మీకు వారికి ఇద్దరికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ విషయం ఆ ఎప్పుడు అనేది మీరు నిర్ణయించుకోవాలి, ఏ పరిస్థితిలో ఉండాలని నేర్చుకోవాలా. ఇంకోటి ఏంటంటే, అప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు అని ఎప్పుడైనా కానీ ముఖ్యంగా మదర్తో ఎప్పుడు కూడా యూ షుడ్ బి వెరీ పొలైట్, హార్ష్గా ఎప్పుడు ఉండొద్దు. మీరు సంతోషంగా మాట్లాడినప్పుడు ఆమె ఎంత పని చేసినా అలసిపోదు. అది అర్థమైంది కదమ్మా. ఎందుకంటే మీరు అమ్మ అయినాక మీ అమ్మ సంగతి అప్పుడు అర్థమవుతుంది, మీకు ఇప్పుడు అర్థం కాదు మీకు. కాబట్టి తల్లిని ఎప్పుడు కూడా ప్రేమగానే మనం మర్యాద పూర్వకంగానే మనము వాళ్ళని సంబోధిస్తూ వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండాలి. స్వామి అంటాడు వాడు, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్, అంతే కదా. ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని మీరు పెట్టుకోండి. స్వామి చాలా సింపుల్ గా చెప్పినాడు. వ్యాస మహర్షి దీని కొరకు చాలా చెప్పినాడు, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని. ఇంకా చెట్లు ఎందుకు కాయలు కాస్తున్నాయి, నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయి, ఆవులు ఎందుకు పాలిస్తున్నాయి అని చెప్పినాడు. మన స్వామి ఒకటే మాట చెప్పినాడే, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, వెన్ ఎవర్ యూ గెట్ ఎ ఛాన్స్ ప్లీజ్ హెల్ప్, డోంట్ హర్ట్ ఎనీబడీ. సాయిరాం.
సాయిరాం అండి, మనం ఆఫీస్లో చేసే పనికి దాని వల్ల వచ్చే ఫలితానికి చాలాసార్లు మనకి మనం ఆపాదించేసుకుంటాం. ఒకవేళ అది మంచి ఫలితం ఇచ్చినా చెడు ఫలితం ఇచ్చినా చాలాసార్లు మన వల్లే జరిగింది. ఎస్పెషలీ మనకు కావాల్సిన ఫలితం రాకపోతే అయ్యో నేనేదో తక్కువ చేశాను, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అని కొన్ని రోజుల పాటు దాని గురించి బాధపడి మదనబడి దాన్ని మరొకసారి రిపీట్ చేయకుండా ఉండాలి ఇవన్నీ అనుకుంటాం. కానీ ఇలా అనుకునేటప్పుడు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, స్వామి కదా అన్ని చేయిస్తారు మన చేత, మనం ఓడిపోయినా కూడా ఆయనే మనం ఓడిపోయేట్టు కూడా చేస్తున్నారు, సో దట్ మనం అందులోంచి నేర్చుకుని ఇంకోసారి అది రిపీట్ చేయకుండా ఉండాలి అని. కానీ ఇలా అవ్వడానికి కొంచెం టైం పట్టేస్తుంది, ఇది అర్థం కావడానికి. ఆ రెండు మూడు రోజులు కొంచెం బాధలో వెళ్ళిపోతుంది. ఆ రెండు మూడు రోజులు ఇంకొంచెం ఒక రోజుకి తగ్గించుకోవాలి అంటే ఏం చెయ్యాలి?
సాయిరామ్, మీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది కొంత. ఎందుకంటే ఒక్కటి రెండు రోజులు నేను ఇబ్బంది పడుతున్నా, ఇంకా నాలుగు రోజులు అయితే ఆ మదన నాకు తగ్గుతుంది అని చెప్తున్నారు. అదే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, స్వామి నా ద్వారా చేయిస్తున్నాడు, నేనే చేస్తున్నా అనేటువంటి కర్తృత్వ భావన కలిగినప్పుడు, కర్తృత్వ భావన ఎప్పుడు ఉంటుందో దాని ఫలితం మనల్ని బాధిస్తుంది. నేను కర్తను కాననుకుంటే అది భావించదు. గీత స్పష్టంగా చెప్తుంది, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. అయ్యా నేను ఏమి చేసేవాని కాదు, నేను కర్తను అనేటువంటిది జ్ఞాన మార్గంలో వెళ్తుంటే ఇంకా వానికి ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇక భక్తుడు ఏం చేయాలి, ఇది పరమాత్మని చేతిలో నేను పనిముట్టిని ఆయన ఏ విధంగా ఈ శరీరాన్ని ఉపాధిని ఉపయోగించుకుంటాడో ఆయన అతని ఆయన ధర్మ పాలం ముంచినా నీట ముంచినా భారం నీదే స్వామి అని దండం పెట్టుకోవడం. అప్పుడు పూర్తి భారం స్వామి మీద వేసేసి మీరు ఉండండి, మీరు వదిలేయండి. అంతేగాని సగం స్వామి చేస్తున్నాడు సగం నేను చేస్తున్నా అని ఈ హాఫ్ హాఫ్ బిజినెస్ ఇక్కడ వద్దు మనకు. మీరు మొత్తం తీసుకుంటే మీరే తీసుకోవాలా లేదా అంటే స్వామికి వదిలిపెట్టాలా, అర్థమైంది కదా. ఇప్పుడు నా ద్వారా స్వామి చేయిస్తున్నాడు అనుకోవడం కరెక్ట్, ఎందుకంటే మనం భక్తులం. జ్ఞానం ఏమంటే, ఏవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్, తత్వం తెలిసిన వాడు నేనేం చేసేవాడిని కాదంటాడు ఆయన సాక్షి. ఇప్పుడు ఆ స్థాయికి మనకు పోకుండా కనీసం భక్తుల్లాగా ప్రకృతి ద్వారా పనులు జరుగుతున్నాయి అనేటువంటి భావన మనకు మంచిది. వాస్తవంగా చెప్పాలంటే ఏ పని జరుగుతున్నా ఈశ్వరుని ద్వారా పని జరుగుతుంది. ఈశ్వర సర్వభూతాన మృద్దేశ అర్జున తిష్టతి అన్ని బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. అయ్యా ఆ యంత్రాన్ని తిప్పేటువంటి వాడు ఈశ్వరుడు, అన్ని సకల ప్రాణులలో ఉండి సకలం చేస్తూ ఉంటాడు. కానీ నేనేమనుకుంటున్నా అహంకారం చేత నేనే చేస్తున్నాటువంటి భావన పడతానమాట. ఒక బండి కింద కుక్క ఏమనుకుంటుంది, బరువు అంతా నేనే మోస్తున్నా అనుకుంటుంది. బరువు మోస్తుందా అది? ఈ దొమ్మరి వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పోతుంటే వాళ్ళతో పెంపుడు కుక్కలు ఉంటాయండి, అవి వాళ్ళతో కూడా పోతుంటాయి, ప్రయాణం చేస్తుంటాయి. ఆ బండ్లలో ఎడ్ల బండ్లలో వాళ్ళు తీసుకొని పోతుంటే ఆ బరువు అంతా మేము మోస్తున్నా అనుకుంటుందంట. ఇప్పుడు మన పని అలాగున్నది, ఏది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేని జరగదండి. ఇప్పుడు నేను చెయ్యి లేపాలనుకుంటా, అందరు చెయ్యి లేపుతున్నారా అండి? ప్యారలైజ్ వస్తున్నాడు, చెయ్యి ఎందుకు లేపలేడండి? అంటే దాని అర్థమేంది, ఈ చెయ్యి లేపేదానికి ఒక హిడెన్ శక్తి, ఒక అన్నోన్ శక్తి ఒకటి ఉన్నది. కనబడేదానికి కనపడకుండే ఒక శక్తి, మహత్తరమైన శక్తి ఉన్నది, అదే పరమాత్మ, అదే సమస్తాన్ని నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఏమంటే అర్థమైంది, కాబట్టి ఆ శక్తికి మనం సరెండర్ కావడమే అది భక్తుని లక్షణం. ఇంకా రెండో మాట లేదు, ఆ విధంగా మీరు పోవాలి. రెండవది, అప్పుడప్పుడు నేను అయ్యో ఈ విధంగా మంచి చేస్తే మాత్రము మంచిగా అయింది, చెడు చేస్తే మాత్రం నా వల్ల పొరపాటు అయిందని మదన పడతారు. మంచి చెడు జరుగుతున్నంత కూడా ఈశ్వరేచ్ఛ. ఆఖరికొస్తే మనం ఎవడన్నా తిడుతున్నాడు అంటే కూడా ఏదో వాడికి మనకేదో కనెక్షన్ ఉంది, గత జన్మలో మన కనెక్షన్ ఉన్నది, కాబట్టి వాడి ద్వారా పరమేశ్వరుడు ఆ విధంగా చేయిస్తున్నాడు అని ఓర్పుతోని పోతివా, మీకు సమస్య లేదు. సమత్వం యోగ ఉచ్యతే సిద్ధ సిద్ధ్యో సమభూత్వా, సమత్వం యోగ ఉచ్యతే సమభావన పెట్టుకోవడమే యోగం. యోగం అంటే ఎక్కడో కాదండి, ఈ భావన పెట్టుకుని మీరు ఆఫీసులో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఇది ఒడుదుడుకులు అనేది సహజము, వస్తూ ఉంటాయి పోతుంటాయి, ఆతాహే జాతాహే. వాటి గురించి మీరు పట్టించుకోకుండా భగవంతుని మీద భారం వేయండి. పట్టించుకోకుండా అంటే పని చేయడం అని కాదు, పని చేస్తూ మీ ఫలితాన్ని గురించి రామ అర్పణం కృష్ణ అర్పణం పోతుంటే మనశ్శాంతి పొందగలుగుతారు. సాయిరామ్.
భూమి మీద ఎన్నో ప్రాణులు నివసిస్తున్నాయి, ప్రతి ప్రాణి ఇంకో ప్రాణి మీద ఆధారపడుతూనే బతుకుతుంది, వాటి మనవడి కోసం, ఆహారం కోసం కానీ, రక్షణ కోసం. ఈ క్రమంలో మానవుడు మనవడి కోసం జీవహింస చేస్తూనే ఉన్నాడు. సో ఈ మానవులందరూ
ఆ జీవహింస చేయడం తప్పని వాళ్ళు తెలుసుకోలేరు కొంతమంది. సో మనం అందరు శాఖాహారులుగా మారాలంటారా, మాంసాహారులుగా మారినా తప్పు లేదంటారా?
అమ్మా, ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుందాం. జీవో జీవస్య జీవనం అంటే ఒక జీవత్వాన్ని బోధించినప్పుడే ఆ జీవికి శక్తి వస్తుంది. అది శాకాహారమా మాంసమా ఆరామా అనేటువంటిది ఇప్పుడు మనం విచారణ చేద్దాం. శాకాహారంలో కూడా హింస ఉన్నది, చాలా తక్కువ ఉన్నది. మాంసాహారంలో ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఒక ప్రాణిని చంపినప్పుడు మనం ఏ విధంగా బాధపడతామో వాటికి కూడా వికాసవంతమైన మనసు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇంద్రియాలను అనుభవించేటువంటిది మనస్సే, సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేది మనస్సే, దాని ధర్మం అది. మగతి ఇప్పుడు వృక్షాలు కాయలు పండ్లు ఉన్నాయి, వాటికి మనసు ఉందంటే మనసు చాలా తక్కువ. ఎట్లా అంటే క్లోరోఫామ్ వేసినప్పుడు మత్తులో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఒక ప్రాణిని కోసినప్పుడు అవి హింసించినప్పుడు అది బాధపడుతుంటే మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం. అయితే ఈ చెట్లను వృక్షాలను మా విధంగా చూడలేము, కానీ దాంట్లో కూడా హింస ఉన్నదని జైనులు వాళ్ళందరూ కూడా దాని పరీక్ష చెప్పినారు. కాబట్టి మనం ఎటుకూడక వెజిటేరియన్ అనే విషయంతో అధికంగా వద్దు. హితము మితము ఋతము, అది హితమయంగా ఉండాలా మితమే ఉండాలా, ఈవెన్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా. ఇక రెండోదికి వస్తే మాంసం. ఈ మాంసం అనేది రజోగుణ సంబంధమైన ఆహారం. అందరూ వెజిటేరియన్ కావాలంటే అది సృష్టిలో అవుతుందో కాదో నేను చెప్పలేను అన్నమాట. ఎందుకంటే స్వామిని కూడా ఒక హెర్లి అని ఒక అతను అడిగినాడు, స్వామి నాకు మాంసం అంటే చాలా ఇష్టము నేను తింటా అంటాడు. ఆయన ఏమంటాడు అంటే, అరే చూడరా, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే నీ మనసు చాలా సూక్ష్మ అయిపోవాలి. సూక్ష్మం ఆహారం అయినటువంటి అంటే పరిశుద్ధమైన ఆహారం తీసుకున్నప్పుడే నీ బుద్ధి శుద్ధమవుతుంది. అయ్యా, నేను తినే ఆహారంకు నా మనసుకి ఏం సంబంధం అండి, నేను ఏదైనా తినొచ్చు, మనసు పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది కదా, మనసు ఆపరేతో సాపచ్చాహే అంటాడు. కరెక్ట్ కాదు. అసలు మనసు అంటే ఏంది? మన ఆలోచనలే మనసు. మనసు అనేటువంటి ఆలోచనలు ఎప్పుడొస్తాయి? మన తినేటువంటి ఆహారం, మన చేసే పనులను విహారం, ఆహార విహారాలతోటే మన అలవాట్లు మన ఆలోచనలు వస్తాయి. అటువంటి అప్పుడు రజోగుణ సంబంధము తమో గుణ సంబంధమైన ఆహారం మనం తీసుకున్నప్పుడు మన బుద్ధి మనసు పరిశుద్ధి ఎట్లా అవుతుంది చెప్పండి? కాబట్టి కాజాలదు. అయితే మోక్ష ప్రాప్తికి మాత్రము తప్పకుండా శాకాహారం అవసరము. లేదండి, నేను కాయ కష్టాలు చేసుకున్నా, నేను రెజ్లింగ్ చేస్తా, నేను ఫుట్బాలర్, నేను స్పోర్ట్స్ మ్యాన్ అనుకుంటే, నాకు శరీర దారుఢ్యం కావాలనుకున్నప్పుడు రజోగుణం ఫర్ దెమ్, బట్ నాట్ మోక్షం పొందాలనుకున్న వ్యక్తికి మాత్రము అది అనవసరము. ఒకవేళ నిజంగానే భగవంతుడు మనకు అది సహజంగా పెట్టి ఉంటే, ఒక వైల్డ్ అనిమల్స్ కదా, క్రూర జంతువులకు ఇచ్చినటువంటి కూరలు గోరులు అటువంటి నిర్మాణం మనకు భగవంతుడు చేసి ఉండేవాడు, అలా చేయలేదంటే దాని అర్థమేంది? యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ అన్నట్టే కదా. ఎందుకంటే ఈశ్వరుడు మరి వాటికి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తుండే కదా. కాబట్టి అవి తింటున్నాయంటే వాడికి సహజం, అది ఇది మనకు అసహజం. కాబట్టి అసహజం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. శాకాహారమే మానవుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినాడు సాయిరాం. కాబట్టి అది మన ఆరోగ్యానికి కూడా మంచిది. 50% ఆఫ్ ది డిజీజెస్ యూ కెన్ అవాయిడ్ ఇఫ్ యూ స్విచ్ ఓవర్ టు ద వెజిటేరియన్. సాయిరాం.
సాయిరాం సార్, కుటుంబంలో సమాజంలో మనకుండే బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక మార్గంలో మనస్ఫూర్తిగా వెళ్లాలనుకున్న కొన్నిసార్లు వీలు పడదు మనకు. సో అలాంటి సిచ్యువేషన్ ని మనం ఎలా
చెప్పాలి సాయిరాం? ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్లాలంటే కుటుంబంలో మనం అన్ని పనులు చేసుకుంటున్నప్పుడు మనకు సాధ్యం కాదు అని మీరు అంటున్నారు, కానీ నిజంగా చెప్పాలంటే అవుతుంది. ఎప్పుడైతుంది అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి పరివారం అందరు కూడా, మన అత్త మామ తల్లి తండ్రి మన భర్త పిల్లలు అందరు కూడా అందరు ఈశ్వర విభూతులే అనుకోవడం. నేను ఇప్పుడు మా తల్లిగారింట్లో మా అమ్మ మా అబ్బ మా తల్లిగారు బంధువులు వచ్చినారు, అప్పుడు నాకు ఎంత ఇష్టంగా నేను పనిచేస్తా? సపోజ్ మన అత్తగారు వాళ్ళు వచ్చినారు, అప్పుడు ఎట్లుంటుంది? మనకు పని చేస్తాము కానీ మనసులో ఎలాగుంటుంది అంటే, నాకు ఇష్టమైతే కష్టం ఉండదు, ఇష్టమైతే కష్టం ఉండదు, ఇష్టం లేకుంటే కష్టం అవుతుంది. ఇది జనరల్గా. రెండవది, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమంటే, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎదగాలంటే సంసారంలో ఉంటూ కూడా ఏ విధంగా చెయ్యాలి అంటే, ఎవరికి ఏ సేవ చేస్తున్నా అది పరమేశ్వరుని సేవ అనుకుని పోవాలా? ఈ నామరూపములన్నింటి అందు నిన్నే దర్శింతుముగాక, ఈ నామరూపములన్నింటి ద్వారా నిన్నే సేవింతుముగాక, ఎవరికి సేవ చేసినా ఈశ్వర సేవ కదా, ఆ విధంగా మనం పోవాలా? సర్వీస్ టు హ్యూమన్ బీయింగ్ సర్వీస్ టు గాడ్ అని చెప్పినారు. చాలా పెద్దది. నేను అక్కడ బయటికి పోయి చేసేదాన్ని కాదు, ముందు మన ఇంట్లో చేద్దాం కదా, ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం కదా. ఆ విధంగా ముందు మన ఇంట్లో ఉన్న మన కుటుంబ వ్యక్తులను అందరినీ కూడా ఆ భగవత్ స్వరూపాలే అనేటువంటి భావన పెట్టుకుందాం. ఆ విధంగా చేస్తే అందరిలో పరమాత్ముడు ఉన్నాడనేటువంటి జ్ఞానానికి కూడా మీకు ఎదిగేస్తానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరిని హర్ట్ చేయకు, ఇందాక అమ్మగారికి చెప్పినాను, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్, ఒకటే ప్రిన్సిపల్ చాలు స్వామి. ఒక్క చిన్న పాయింట్ చాలంటున్నా కదా, నేను ఎన్నో కవర్ చేసేస్తాను దాంట్లో. మీకు చిన్న సూత్రం చాలు మనకు. మనకు అంత టైం లేదు గ్రంథాలు చదివి ఉపనిషత్తులు చదివి తీసుకునేది లేదు. స్వామి మనకు చాలా సింపుల్ గా ఒకటే సూత్రాలు ఇచ్చేసినాడు, దాన్ని పట్టుకోండి. ఎవరికి మీరు సేవ చేస్తున్నా ఆ పరమేశ్వరుని సేవ అనుకోండి, కానీ నేను అమ్మ నాయన అనుకోకండి అమ్మ. ప్రతి ఒక్కరు ఇంకోటి కామ్ కర్తే రహో నామ్ జప్తే రహో, పని చేస్తుంటూ భగవంతుని స్మరించుకోండి. ఆ దానంత ఈజియెస్ట్ పని ఇంకోటి లేదు. మనకు రెండు ముఖ్యమైన స్వామి పెట్టినాడు, ఒకటేమి నామము. ఆ నామం అనేది నామితో కనెక్ట్ చేస్తుంది, మీరు ఎల్లప్పుడూ చేయొచ్చు ఆ పని. అదొకటి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. గీత కూడా ఆ మాట చెప్తున్నాను, తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మరచ, నన్ను స్మరించుకుంటూ నీ కర్తవ్యం చెయ్యి. భగవద్ అనుగ్రహాన్ని పొందాలంటే కలియుగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ నామస్మరణ, తర్వాత వీలైతే దానము. ఈ రెండు మానవుని పవిత్రం చేసేటువంటి సాయిరాం.
మనం పనిచేసే చోట మనం డిఫరెంట్ గ్రూప్స్ లో పనిచేస్తాము. మన స్థాయిలో ఉన్న వాళ్ళు మనతో స్నేహితంగా ఉంటారు, మన పై స్థాయిలో ఉన్న వాళ్లతో, మన కింద స్థాయిలో ఉన్న వాళ్లతో కమ్యూనికేషన్ కొంచెం వేరేగా ఉంటుంది. మన కింద వాళ్ళు ఏదైనా చేయకూడనిది చేసిన ప్రవర్తన బాగోపోయినా మనకి చాలా సులువు వాళ్ళకి చెప్పడం పిలిచి. మన పైన వాళ్ళకి చాలా మటుకు మనకే ఇష్టం ఉండదు ఎత్తి చూపించడం. బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అంటారు. సో మనం అంతవరకు వెళ్ళాం, కానీ మనతో పాటు మన స్థాయిలో తిరిగే వాళ్ళు ఒక అబద్ధం చెప్పి ఏదైనా పరిస్థితి నుంచి తప్పించుకున్నా, యాజ్ అన్ ఎగ్జాంపుల్, మన వాల్యూస్ కి వాళ్ళ వాల్యూస్ మన వాల్యూస్ ఒకటి అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు నాకేమనిపిస్తుందంటే స్వామి అందరినీ మన జీవితంలోకి ఏదో ఒక రీజన్ కోసం తీసుకొస్తారు. కొంచెం మంది నుంచి ఎలా ఉండాలో నేర్చుకోవడానికి, కొంచెం మంది నుంచి ఎలా ఉండకూడదో నేర్చుకోవడానికి. అది మటుకు నేర్చుకుని వదిలేసేయాలా, లేకపోతే మనకి మన ఎక్స్పీరియన్స్తో మనకు తెలుసు కాబట్టి అలా ఉండకూడదు అని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలా? ఎందుకంటే మళ్ళీ మనకి స్వామిదే గుర్తొస్తుంది, యూ టెల్ మీ యువర్ కంపెనీ ఐ టెల్ యూ వాట్ యు ఆర్ అని. సో అది ఫాలో అయ్యి వాళ్ళని పక్కన పెట్టాలా, ఈ డైలమా అందరికీ వస్తుంది.
సాయిరాం, ఇక్కడ మీరు ఒక అధికారిగా ఉన్నప్పుడు నీ కింద పనిచేసేటువంటి ఒక సబార్డినేట్స్లో వారు చేయకూడని పని ఏదైనా చేసినప్పుడు మీరు ప్రేమగా వాళ్ళను మీరు మందలిచ్చి వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం మీరు చేయవచ్చు, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇందాక మీరు చెప్తున్నారు, మీరే చెప్తున్నారు ఏమని, నాకంటే పైన ఉన్న అధికారం నేను చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని మనం మానుకొని మన సబార్డినేట్స్ మాత్రం మనం తప్పకుండా మనం చేయాలి. అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళను సరిదిద్దడం కూడా మనం ఒక యజ్ఞంగా తీసుకోవచ్చు, మనం తప్పు కాదు అది. ఎందుకంటే దాన్ని కూడా మనం, మీరు అధికారి కాబట్టి ప్రేమగా చెప్పండి, అది విననప్పుడు చెప్పండి. ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. So you can instruct them in the beginning. Later on, if it doesn't come, then you can order it. That is a different point here. కాబట్టి ముందు మీరు వాళ్ళని సంస్కరించే ప్రయత్నం, అంటే సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేయండి. చేయడం మీ కర్తవ్యం కాబట్టి చేయండి. దాంట్లో ఏం తప్పలేదు, ఏం దోషం లేదు. లే వీడు ఇట్లనే ఉంటాడు కదా, నేను ఇంకా వాడిని ఏం చెయ్యలేను అనేటువంటి నిరుత్సాహం మీకొద్దు. మీ ప్రయత్నం మీరు ఎప్పుడు చేస్తూ ఉండాలి. స్వామిని ఎప్పుడు తలుచుకోండి, స్వామి మీరు చెప్పిన మార్గం నేను అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాను, నాకు శక్తినివ్వండి. ఆ విధంగా మీరు ముందుకు పోండి, ఎందుకంటే దాంట్లో ఏం దోషం లేదన్నమాట, తప్పు కాదు అది. సపోజ్ ఒకవేళ మీరు ఎంత చెప్పినా గాని కూడా ఆ వ్యక్తిలో ఏ మార్పు రాలేదనుకోండి అనుకోండి, అప్పుడు మీరు దాన్ని వదులుకోవచ్చు. ఎందుకంటే ఎంత నేర్చినా గాని ఎంత చదివినా గాని మూర్ఖుడు అవగుణంబు మానలేయుడు, బొగ్గు పాలగడుగు పోగునామలి నంబు. బొగ్గును తీసుకొచ్చి నువ్వు అభిషేకం చేసుకొచ్చి 1 మంత్ అయింది, నాకు 41 డేస్ అయింది, ఇంకా తెలగలేదంత అవుతుందా? కాబట్టి కొంతమంది బార్న్ అట్లా ఉంటారు. సో మీ ప్రయత్నం అప్పుడు ఫలించదు అక్కడ. దాన్ని ఏం చేయాలి మీరు? ఉపేక్ష. ఏం చేయలేరు మీరు. బట్ యూ కెన్ డూ యువర్ ఎఫర్ట్, మీరు చేయాల్సిన ప్రయత్నం మనం చేయండి, దయ ప్రార్థన చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకంటే సొసైటీలో మనం ఉన్నాము, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇందాక మీరు అన్నట్టు స్వామి నాకు వాళ్ళ పంపించిన అంటే పంపి ఉంచు ఉండవచ్చు, చెప్పలేం మనకు. ఎందుకంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయ, ఎవ్రీ పర్సన్ హెస్ గాట్ సమ్ రిలేషన్ ఇస్ సంథింగ్ ఆర్ ద అదర్. మనం అందరము సాయికి ఇక్కడ సంబంధికులం అంటే మనకు స్వామికి ఏదో సంబంధం ఉన్నది కాబట్టి మనం ఇక్కడ వచ్చినాం, లేకుండా రాలేమండి. మనం పార్టీలో ఉన్నట్టు వాళ్ళు ఎంతమంది వస్తున్నారండి? సాయి రామ్.
ప్రతి మనిషికి ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయండి, ప్రేమ, బాధ, అదేవిధంగా కోపం కూడా. సో ఈ కోపం మనం ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, దానికి ఏమైనా స్వామి మనకు సలహా చెప్పారు?
సాయి రామ్, స్వామి చాలాసార్లు చెప్పినాడండి, ఈ కోపం మీద కోపం ఎందుకు వస్తలేదు అని అంటున్నాయన. మన కోపం వస్తుంది కదా, ఆ కోపం మీద కోపం ఎందుకు వస్తలేదు అంటే చూడండి, ఈ ఫస్ట్ కోపం ఎందుకు వస్తుంది ఫస్ట్ అది మనం తెలుసుకుందాం. తర్వాత కోపాన్ని గురించి ఎట్లా నివారించుకోవాలనేటువంటి ఆలోచన చేద్దాం. కోపం అంటే ఏమి? నాకు ఇష్టమైనటువంటిది ఏదైనా జరగకపోతే, నాకు అనిష్టమైనది జరిగినప్పుడు నాకు కోపం వస్తుంది కదా. అంటే ఈ కోపం అనేది నేను ఏ కోరికలతో ఎప్పుడైతే ఉంటానో, నా కోరికలు విఫలమైనప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. ధ్యాయతో విషయాన్పం సహా సంఘస్థేషు ఉపజాయతే సంఘ సంజాయతే కామః, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహా స్మృతి విభ్రమః, స్మృతిర్భ్రంశాద్ బుద్ధినాశః, బుద్ధినాశాద్ ప్రణశ్యతి. గీతా రెండు మనకు చక్కని మాట చెప్పినాడు. అంటే నేను విషయ వస్తువులను, అంటే ప్రపంచ విషయాలను, వస్తువులను, వ్యక్తులతో ఏదో నేను అనుకున్నది నాకు కావాలని కోరుకున్నాను, ఆ కోరిక విఫలమైనప్పుడే నాకు ఈ ఎమోషన్, ఈ మానసికమైనటువంటి యొక్క ఆ డిసప్పాయింట్మెంట్, అది నాకు క్రోధ రూపంగా పరిణమిస్తుంది, నిరుత్సాహము అది క్రోధంగా పరిణమిస్తుంది. ఆ క్రోధమే ఇంకా రకరకాలుగా మార్పు చెందుతూ పోతా ఉంటుంది. కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే క్రోధాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ విషయ వాసనలో నేను పోయినప్పుడు దానిలో నాకు కలిగిందేది, కలగందేది, అది కలిగితే వచ్చిన లాభం ఏమి, కలగకపోతే వచ్చిన నష్టమేమి అని ముందు దాని విషయం మీరు తెలుసుకున్నప్పుడే మీరు క్రోధాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అనవసరంగా ఒకరిని మనకు సిద్ధించలేదనుకోండి, దాని మీద నేను అనవసరంగా ఎమోషన్ అయిపోయినా అవసరమా దానికి? చిన్న చిన్న వాటి విషయాలు, వెరీ సింపుల్ విషయాలు ఉంటాయి కొన్ని కొన్ని. ఏదో మన మీద అడిగినాము, హస్బెండ్ ఇవ్వలేదనుకోండి, చిన్ని మాట సడన్ గా మనం రేజ్ అయిపోయినాం, కారణం అవసరమా? ఇప్పుడు కాకుండా ఇంకోసారి ఆ విధంగా మీరు దాన్ని ఓర్చుకొని పోయడానికి ప్రయత్నం చేయాలి. కోపం ఎవరికి కూడా మంచిది కాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తద్యము సుమతి. సుమశ్రీ గారు చెప్పినాడు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు ఏ పాయింట్, ఏ విషయం అని తెలుసుకుంటూ దానికి విలువ ఇవ్వకుండా ఉండి మీరు బోర్చుకొని పో, ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం, ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం, ఆజ్ నై కల్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతుంటే ఆ కోపాన్ని మీరు శమింపజేసుకోవచ్చు. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి.
సాయిరామ్
ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక సాయి రేడు వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. స్వామి మనం ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఉపయోగించుకున్నందుకు స్వామి కూడా ఒకసారి ధన్యవాదం. ఓం శ్రీ సాయిరామ్.
భగవద్గీత సందేహ నివారిణి కార్యక్రమంలో నేటి మహిళలు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు భగవద్గీతలో లభించే సమాధానాలను శ్రీ నరసింహారావు గారు ఎంతో చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో కుమారి హర్షవర్ధిని, శ్రీమతి రాజేశ్వరి, శ్రీమతి అరుణ, శ్రీమతి సాహితి పాల్గొన్నారు.